మీరు కూర్చున్న చోట్లోనే మీరు ఉండండి, మీ శ్రవణేంద్రియములను అంటే చెవులను, మీ నేత్రేంద్రియములను కన్నులను ఇటువైపు మళ్లించండి. అప్పుడు మేము చెప్పేటువంటి మెసేజ్ మీ 64,000 సెల్స్ అయినటువంటి ఆ మెదడులో ఏదో ఒక సెల్లోపి ఆసీనమవుతుంది. ఇదన్నమాట వారు చెప్పిన దాంట్లో సారం. అంతే కదా అనుకుంటాను, అదనమాట. కాబట్టి త్రికరణ శుద్ధిగా భోజన విషయం ఎత్తుకున్నాం మనం. ఆకలి వేస్తుంది మనసులో అనుకుంటే సరిపోతుందా? వెంటనే ఇంటికి రావాలి, అమ్మగారు ఉంటే అమ్మగారు, లేట భార్య ఉంటే నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అనాలి. వెంటనే మాటల్లో అడిగినాం, వారు పళ్ళెంలో తీసుకొచ్చి భోజనం పెట్టేశారు. భోజనం పెట్టగానే కడుపు నిండిపోతుందండి, చేతులారా ఆవకాయ వేసి నెయ్యి వేసి అన్నం ముద్ద చేసి మింగితేనే కడుపు నిండుతుంది. కేవలం ఒక దినానికి 3 పర్యాయములు చేసేటువంటి ప్రక్రియ భోజనం చేసేదానికి త్రికరణ శుద్ధి కావాలంటే మనం చేసి మనం గెలుపొందినటువంటి ప్రతి చర్యను మీరు ఒకసారి రివైజ్ చేసి చూసుకున్నారంటే సక్సెస్ అయినటువంటి ప్రతి విషయాన్ని మనం త్రికరణ శుద్ధిగా చేసి ఉంటే మాత్రమే సత్ఫలితాలు పొంది ఉంటాం. మనం ఓడిపోయిన, మనం ఫెయిలియర్ అయిపోయినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మళ్లీ ఒకసారి మనం రివైజ్ చేసి చూస్తే మనసులో అనుకోవడంలోనో మాట్లాడడంలోనో దాన్ని ఆచరణ యోగ్యం కావించడంలోనో ఏదైనా ఒక కారణం తేడా వచ్చి ఉంటుంది. కాబట్టి మనం ఆ కార్యక్రమంలో ఓడిపోయి ఉంటామే తప్ప భగవంతుడో సమాజమో దీనికి కారణం కానే కాదు. ఈ మనసు కోతి వంటిది అన్నాం కదా, దానికి ఏదో ఒక పనిని ఇస్తూనే ఉండాలి. అది ఇవ్వకపోతే మనల్ని కోతి చేసి పారేస్తుందండి. ఒక పెద్ద రైతు ఒక గ్రామంలో ఉండేవారట. ఆయన గారికి వాళ్ళ నాన్నగారికి 10-20 ఎకరాల భూమిని ఇచ్చిపోయారు. ఆయన సంతృప్తి చెందలేదు. ఒక 100 ఎకరాల భూస్వామి కావాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ధార్మికంగా సంపాదించి ఎంతకాలానికి 100 ఎకరాలు సంపాదించగలడు? కొద్ది కొద్దిగా ఆయన గుణాలు మారింది. ఆ పక్క ఉండేవాడిది, ఈ పక్క ఉండేవాడు సరిగా దాన్ని కోసుకున్నాడు. అప్పటికీ సరిపోలేదు. కొద్దిపాటి ధనం పెట్టుకుని భూమి కలిగిన వాళ్ళు, ఇరుగు పొరుగు ఉండేవాళ్ళందరికీ వడ్డీకి పైన వడ్డీ ఇచ్చి కొంతకాలం అయిపోయేటప్పటికీ నీ బాకీకి నీ భూమి చెల్లమని అయిపోయిందిరా అంటూ దాన్ని అంతా పోగు చేసుకున్నాడు. ఇలా చేసుకున్నాడే తప్ప మనుషుల యొక్క ఆదరణను పోగొట్టుకున్నాడు. మంచి మనిషి అయితే ఆయన చుట్టూ 4 మంచివాళ్ళు ఉంటారు. మంచి మనిషి వాడు కాదన్నప్పుడు ఏమవుతారు? వాళ్ళనేమనరు. ఆ మనిషి నుంచి చాలా మంది దూరం అయిపోతారు. సత్పురుషులందరూ కూడా దూరం అయిపోతారు. అలా ఈయన కాలగదిలో 50 ఎకరాలు ఈయన చేయగలిగాడు. కానీ సరైనటువంటి మిత్రులను, బంధువర్గాదుల వాళ్ళు కూడా ఆయన జోలికి ఎందుకు పోతాం, ఏదైనా పోతే పాత్ర రాసుకుంటాడు, మన దగ్గర ఉండే 1 ఎకరాన్ని కూడా తన వాళ్ళు కలుపుకుంటాడు, వద్దురా ఆయన దగ్గర పోబాకరా అని చెప్పేవాడు. మరణం అనేటువంటిది అందరికీ వచ్చేది కదా. ఒకనాడు మరణం వచ్చేటువంటి సమయం ఆసీనమైందే, ఆయనకు ఒక కొడుకు అన్నమాట. ఆ కొడుకును పిలిచి చెప్తాడు, నా ఆశయం ఈ గ్రామంలో నేను 100 ఎకరా భూస్వామి కావాలన్నది బాబు. కానీ నా ఆశ నెరవేరుకుంటేనే నేను పోతున్నాను. కానీ నీ కాలంలోనైనా 100 ఎకరా భూస్వామిగా నువ్వు కావాలి అంటాడు. అప్పటికే ఈయన గురించి, వీళ్ళ కుటుంబాన్ని గురించి పేరు రిపేర్ అయిపోయింది. దానికేమునైనా నీ ఆశయాన్ని నేను తీరుస్తానని నాన్నకు వాగ్దానం ఇస్తాడు కొడుకు. అక్కడి నుంచి మొదలవుతుంది వీడి తిప్పలు. ఇన్నిన్ని పాటు పడతారో, ఆర్థానాం ఆర్జితే దుఃఖం ఆర్జితాం సంరక్షణేచ అన్నాడు. ధన సంపాదనకు ఎంత పాటో దాన్ని రక్షించుకోవడానికి 2 పాటుపడాలి. ఈయన 50 ఎకరాల భూస్వామి అయినాడు. కానీ ఇంకొక 50 ఎకరాలు సాధించడానికి మరిన్ని అన్యాయాలు అక్రమాలు చేయవలసి వచ్చిందన్నమాట ఈ కొడుకుకి. ఎంతో మంది బుద్ధి చెప్పినా నచ్చ చెప్పినా అత్తగారు మామగారు భూమిని కూడా తనదిగా సొంతం చేసుకుని ప్రకటించుకున్నాడు, నాకు మొత్తం 100 ఎకరాలు అయిందండి. రిజిస్టర్ ప్రకారం ఈయనది 100 ఎకరాలు అయిందండి. 100 ఎకరాలు అయితే అయిందే కాని అందులో సాగుబడి చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. జనులు ఉంటే కదా, నాగలి పట్టేవాళ్ళు ఉంటే కదా, విత్తనం వేసేవాళ్ళు ఉంటే కదా, మడకబెట్టి దున్నితే కదా, నీళ్లు పోస్తే కదా అందులో బీజం వేయడానికి. దానికన్నిటికీ పనివాళ్లు కావాలి. నువ్వు మంచివాడు కాదు, మంచి విధంగా నువ్వు సంపాదించలేదు, మీ పొలంలో దిగి మేము పని చెయ్యనంటే చెయ్య అంటూ అందరూ వెనక్కి వెళ్ళిపోయినారు. మీకు తెలుసు కదా గ్రామాల్లో బయట ఊరు నుంచి మనుషులు పిలుచుకొస్తే ఏం చేస్తారు, యుద్దం జరుగుతారు. ఈయన బయట ఊరు నుంచి కూడా ఎక్కువ కూలీలు ఇస్తాననేసి పిలిచినా కూడా వాళ్ళని వీళ్ళు రానివ్వలేదు. కొన్నాళ్లకి సాగుబడి చేయకపోతే భూమి ఏమవుతుంది, బీడు పడిపోతుంది. ఈయన మనసులో ఈ 100 ఎకరాల్లోనూ బంగారు పండించాలి అనేటువంటి సంకల్పం కాస్త బీడు పడిపోయింది. సరే, ప్రతివారికి ఒక గురువు ఉంటారండి, నేను అన్నాను కదా ఇందాక. అలాగే ఈయన గారికి కూడా ఒక గురువు ఉన్నాడు. ఇంకా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తాం మనము, గురుపాద శరణములే మనకు శరణ్యం. ఈయన గారు తన గురువు దగ్గరికి వెళ్ళాడు. తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, రానైనా ఏం కథ అన్నాడు. మా నాయనగారి కోరిక ఇదండి, ఆయన కోరిక ప్రకారం నేనైతే 100 ఎకరాల భూస్వామి అయినాను, కాని అందులో సాగుబడి చేయడానికి నాకు ఒక్కరు కూడా పనివాళ్లు రానంటారు. నాకే గనుక చక్కటి పనివాళ్లు దొరికితే ఈ 100 ఎకరాల్లో నేను బంగారు పండిస్తానండి అంటారన్నమాట. సరే, వెంటనే నైనా ఈ ఊర్లో నీకెవరు సహాయపడరు, కానీ నేను ఒక మంత్ర ఉపదేశం చేస్తాను. ఆ మంత్రం కానీ నువ్వు మననం చేసుకుంటూ ఉన్నావంటే నీ ఇష్టదేవత ప్రత్యక్షమవుతుంది. ఆ ఇష్టదేవ దగ్గర నాకు ఒక మంచి రాక్షసుడు పనిచేసేటువంటి పనివాడు కావాలని నువ్వు కోరుకోరా. అలాగే గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పిన మంత్రంతో ఈయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ముందర ఒక దేవత ప్రత్యక్షమైంది. నాయనా నీకేం కావాలి, నాకేం పెద్ద కోరికలు ఏం లేవండి, నా దగ్గరే 100 ఎకరాల భూమి ఉన్నది, దాన్ని సాగుబడి చేయడానికి రాక్షస పని చేసేటువంటి ఒక్క పనివాడు ఉంటే చాలు, నేను ఈ భూమిలో బంగారం సృష్టిస్తాను, బంగారు పండించి చూపిస్తానంటాడు. తథాస్తు అంటూ ఇట్లా అంటారన్నమాట. ఒక రాక్షసుడు లాంటి వాడే ఒకడు, వాడు వస్తాడు చేతులు కట్టుకుని, యజమాని అంటాడు, పని అంటాడు, ఎదుగునైనా నీకు ఇచ్చేసినాను. వీడికి పని ఇస్తూ ఉండాలి. ఎంత జీతం ఇవ్వాలి? జీతమా? జీతం అడగడు, భోజనం అడగడు, నిద్ర అడగడు, సుఖమేమి అడగడు, పని చేయుటియే వీడు పని. ఆహా, ఈ రోజుల్లో కూడా జీతం పత్యం లేకుండా పనివాళ్ళు దొరుకుతారా? ఈయనకు ప్రసాదించినాడనమాట ఆ భగవంతుడు. అనుకునేసినాడు, నేను చాలా కాలంగా పట్టి వేసుకున్నాను, ఏమేమి చేయాలని, నేనా ఈయనకు మాత్రం పని ఇస్తూనే ఉండాలి, పని చేయది ఈయన పని అన్నాడు. దానికేం గురుగారు భగవంతుడా, చాలామంది నా దగ్గరికి రావడానికి వెనకాడారు, కానీ నా దగ్గర పనికి మాత్రమేం తక్కువ లేదు, లోటు లేదు, ఈయనకు కావాల్సినంత 2 చేతులంత పడి ఇస్తానంటాడు. సరే నేనా, దేవుడా మీకు కూడా చాలా పని ఉంటుంది, మీరు చాలా దూరం నుంచి వచ్చారు, మీరు కూడా వెళ్ళండి, నా పని నేను చూసుకుంటానంటాడు. సరే నేనా వెళ్తానంటూ ఆ దేవుడు వెళ్తూ వెళ్తాను. అయినా అన్నాడు, ఏం వీడికి మాత్రం పని ఇస్తున్నాడు. నేను అన్నాను కదా నా దగ్గర చాలా పనులున్నాయి, నేను వాడిని ఇచ్చుకుంటాను పని అంటాడు. పూర్తిగా వినునైనా, వీడికి పని ఇస్తూనే ఉండాలి, ఏనాడైనా నువ్వు వీడికి పని ఇవ్వకపోతే వీడిని మింగేస్తాడు రా అంటాడు. అయ్యో నా దగ్గర చాలా పనులున్నది, మీకు కూడా చాలా పనులున్నది, వెళ్ళండి దేవుడు గారు అన్నాడు. దేవుడు వెళ్ళిపోయాడు. వెంటనే ఈయన వచ్చాడు. యజమాని పని అన్నాడు, 100 ఎకరాలు పొలాన్ని చూపించి ఇవన్నీ శుభ్రం చేయరా అన్నాడు. ఈయన అనుకున్నాడు ఒక 2 రోజులైనా వీడు ఎత్తుకుంటారని. ఒక గంట సేపు అండి, ఇట్లా బిట్ట చెట్లతోనూ పొదలతోనూ ఉన్నటువంటి ఆ 100 ఎకరాల స్థలము ఇలా సదృం అయిపోయింది గంట సేపే. అమ్మో మంచి పనివాడినే ఇచ్చాడు భగవంతుడు అనుకున్నాడు. మళ్ళీ తర్వాత పని అన్నాడు, ఈశాన్యములో ఒక 7 చుట్టూ బావి తోవురా అన్నాడు. అంతే, హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ 2 అవర్స్ ఇలా ఈయన పని చెప్పడం, ఆయన చేసేయడం. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అనేటప్పటికెల్లా చక్కగా నీరు పోసి నార పోసి పైర్లు కూడా వచ్చేసినాయన్నమాట. ఊర్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఏమిటి ఇది, అందరికీ తెలిసిపోయింది ఎవరో ఒకరు దేవత వచ్చాడు.
మీ బాధ్యతలన్నీ కూడా ఇందులో ఇవ్వబడి ఉన్నాయి. అందరు గురువులు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, హిమాలయాలలో ఉన్నటువంటి ఋషులు, అన్ని దేవతలు మన శరీరంలో ఎక్కడుంటారు అన్నదన్నీ కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. కానీ ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ప్లస్ హైదరాబాద్ 24 డిస్టిక్స్ లో ప్రతి నెల సత్రయాగం జరుగుతుంది. దానికి స్వామీజీ మాకు బాగా అండగా దండగా ఆయన శక్తితో పక్కన ఉంటున్నారు. మీరందరూ కూడా చప్పట్లు కొట్టారు సరే, ఒకసారి కళ్ళు మూసుకొని కృతజ్ఞత చెప్పించండి, మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించండి.
ఈ అయ్యప్ప విజయ మాసపత్రిక కూడా అండదండగా ఉంటుంది.
అయ్యప్ప విజయ మాసపత్రిక కూడా ఈ కార్యక్రమానికి అండదండగా ఉంటుంది అని స్వామీజీ చెప్తున్నారు.
ఈ కార్యక్రమం అందులో పడడం ఆ అయ్యప్ప విజయానికి కూడా ఒక గర్వ కారణమే.
మరి విజయ నికేతనం ప్రతి నెల మన ఇంటికి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? మరి నెంబర్ కావండి. ఈ చిన్న కార్యక్రమం వల్ల దీనికి 12 అనే టైం పెట్టిరేస్తున్నారు. ఆయనకి మేము టైం ఇవ్వటం లేదు. ఆయన చెప్తారు, ఇంకా కంటిన్యూ చేస్తారు. సంస్కారాలు అనేది 2 నిమిషాల్లో నేను మీకు తర్వాత ఏం చేస్తాను. స్వామీజీ చెప్తున్నటువంటి ఆ జ్ఞానము ముఖ్యంగా కర్ణుడు అర్జునుడు చెప్పింది విన్నారు కదా, మన చెట్టపుట్ట గురించి విన్నారు కదా, అదంతా కూడా మీరు నమరేసుకుంటూ ఉండండి. యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు యజ్ఞమయ జీవితం జీవించాలి.
అంతే అంతే.
ఇక్కడ మీరు ఎన్ని గంటలు యజ్ఞం చేసినా ఇది మర్చిపోయాలనుకోండి,
లాభం.
కానీ మీ జీవితమే యజ్ఞమే అయిపోతే అది నిజమైనటువంటి ఉపాసన. అంటే యజ్ఞం దగ్గర కూర్చొని ఉన్నారు, ఆ యజ్ఞమయ జీవితం ఎలా జీవించాలో చెప్తున్నారు. దాన్ని చాలా ఏకాగ్రతతో వినండి.
మనము ఎంతవరకు వచ్చాము? ఈ రాక్షస పనివాడు పని చేస్తూ ఉన్నాడన్నమాట.
ఒక చిన్న సూచన, అలాంటి పని చేసేటువంటి రాక్షసుని నీకు చూడాలని ఉందా? చూడండి, మీ ఇంట్లో పంచపక్కదే. ఇందాక యుగంధరం వచ్చారే,
యాస్,
వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారే, వెంకటేశ్వరు గారు ఉన్నారే, వీళ్ళందరూ అలాంటి రాక్షసులే. వాళ్ళకి పని ఇవ్వలేక నేను చాలా అవసరపడుతున్నాను, మీ నుంచి సహకారం కోరుతున్నాను.
ఈయన గారు పని చెప్పడమే ఆలస్యం, క్షణాల మీద ఈయన పనులన్నీ చేసిపోయేటువంటి ఒక పనివాడు దొరికిపోయేటప్పటికి మహదానందం చెందిపోయాడు ఈ 100 ఎకరాల భూస్వామి. ఆయన గారిని చూసి ఆ గ్రామస్తులు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈర్ష చెందిపోయారు. ఈయన గారి దగ్గర మనం ఏం చేసుకోలేము అనుకున్నాం కదా, ఈయన గారి దగ్గరికి పనికి వెళ్లకూడదు అనుకున్నాం కదా, ఈయనకు భగవంతుడే ఒక పనివాడిని ప్రసాదించిన జీతం అడగడు, నిద్రపోడు, ఆహారం అడగడు, ఈయన ఎంత ధన్యుడయ్యా అనుకున్నాడు. దాని వెనకాల ఉండేటువంటి ముప్పు వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఇలా నెల రోజులు అయిపోయేటప్పటికీ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ నాన్న కళ ఈయన కళ అన్ని నిండిపోయినాయి. 4 మూలలోనూ ఇల్లు కట్టుకున్నాడు, పంటలు పండించుకున్నాడు, ఈ పంటలన్నింటినీ దిగుమతి చేయించాడు, సొమ్ము కూడా పెట్టుకున్నాడు. కానీ ఈయన ఆలోచనలో కొద్ది కొద్దిగా ఈయనకు చెప్పవలసిన పనులన్నీ క్షయమైపోయినాయి, క్షీణించుకుపోయినాయి. ఆలోచనకు తట్టడం లేదు. నిమిషం దాటక ముందు యజమాని పని అంటున్నాడన్నమాట. ఈయనకేం పని అంటే ఇప్పుడు పుస్తకం తీసుకోవడం, వీడికి ఏమేమి పని చెప్పాలి అనేటువంటి రాసుకోవడమే పెద్ద పని అయిపోయింది ఈయనకు. ఎంతైనా ఆ పనులన్నీ త్రుటిలో అయిపోతున్నది. ఇంకా ఆలోచనకు అతీతమైపోయినాడనమాట. ఈయనకు పని ఏం చెప్పాలో తోచలేదు. అప్పుడు గుర్తుకు వచ్చిందన్నమాట, దేవుడు ఒక మాట అన్నాడు, చూశారా నైనా, వీడు రాక్షస పని చేస్తాడురా, వీడికే కనుక మీరు పని ఇవ్వకపోతే వాడు నిన్ను మింగేస్తాడురా అన్నాడు కదా. ఇప్పటికి వచ్చింది వీడికి ప్రాణభీతి. ఏం చేస్తాడు? యజమాని పని అంటూ వీడి దగ్గరికి వచ్చినప్పుడు తను చూస్తే 6-7 అడుగులు ఉన్నాడు, నిమిషంలో నోట్లో వేసుకుని మింగేస్తాడు. ఏం చేయాలి? వీడికి పని చేయాలి. దానికోసమే బుర్రంతా పిండుకుంటున్నాడు. నైనా అది తుడు అంటాడు, తుడిస్తే తుడిచేదానిలో కూడా తిరిగేదానిలో కూడా పని అంటాడు, తుడిచేస్తున్నాడు. కావాలని నీళ్లు పోతాడు, ఏ బావిలో నుండి నీళ్ళంతా చేదిపోయినానని పోసేశాడు. మళ్ళీ లోడు రానాలు లోడేశాడు. ఒక్క పని కాదు, అది ఇది కాదు, వీడు అయిపోయినాడు. ఇంకా దీని చేతిలో నేను బలి కాక తప్పదు, ఇంత సంపాదించి ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని 100 ఎకరాల భూస్వామి కడాలు ఒక రాక్షసుడికి బలి కావాల్సిందేనా ఈ జీవితము అనుకునేశాడు. అప్పుడు గుర్తుకొచ్చాడన్నమాట ఈ గురువు గారు. ఈయనకి దేవుడు కనిపించినప్పుడు, రాక్షసుడైనటువంటి పని వాడిని ఇచ్చినప్పుడు గురువు గారికి వెళ్లి థ్యాంక్స్ చెప్పాలనిపించలేదు. ఆయన గారు ఇచ్చిన సూచన మీదగానే ఈయనకి దొరికింది. కానీ ప్రాణానికి ముప్పు వచ్చింది. అప్పుడు కష్టం వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించాడు, ఇప్పుడు ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు కూడా గురువు అవసరమే పడ్డాడు. గురువు దగ్గరికి వెళ్తే ఏదో ఒక సలహా చెప్తాడు కదా అని గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు కరదీపం లాంటివాడు, కష్టంలో దారికి చూపించి బావిలో పడ్డవాడిని గట్టు మీద ఎక్కించి వాడికి హితోపదేశం చేసేవాడే గురువు అన్నమాట. అంటే తన దరిచేరినటువంటి శిష్యులు మనసులో కలిగినటువంటి అజ్ఞానమనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానమనేటువంటి ప్రకాశవంతమైన దీపాన్ని వెలిగింపజేసేవాడు గురువు అన్నమాట. గుగారస్త్వంధకారస్తు విశబ్ద స్థనిరోధక అంధకార నిరోధత్వా గురినిత్యభిధీయతే అన్నారనమాట. కనుక మనం భగవంతుని కూడా ఆశ్రయించబడలేదు. ఒక చక్కటి కేసు మనం వేశాం కోర్టులు అనుకోండి, మంచి లాయర్ని మనం మాట్లాడుకుంటే జడ్జితో పనిలేదు, ఆ లాయర్ గారు మన కోసం వాదించి మన కేసుని గెలిపించి పెట్టినట్టుగా మనకు చక్కటి గురువు గాని లభించినట్టయితే పరమాత్మ మన దగ్గరికి వస్తాడు ఆ గురువుని సంప్రదించడానికోసం. అప్పుడు ఆ గురువు గారు అంటాడు, వీళ్ళందరూ మా శిష్యులండి, వీళ్ళందరికీ మీరు అనుగ్రహం ఇయ్యాలి అన్నప్పుడు ఈ గురువు కోసం ఈ శిష్యులందరికీ ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తారట. అలాగే ఈయనకి ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు అన్నాడు ఆ గురువు, అడగలేదు ఏమిరా, ఆ రోజు భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీకు పనివాడిని ప్రసాదించి నీ పని అయినప్పుడు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు అనిపించిందా అని అడగలేదండి. ఏంటంటే విజ్ఞుడు, విజ్ఞత్వం వచ్చేదంత వరకే జలసి కామము క్రోధం ఇవన్నీ ఉంటుంది. విజ్ఞత్వం వచ్చేసిందంటే అవన్నీ అగ్నిలో పడిన దూదిలాగా సమసిపోతాది. వీడు ఇప్పుడు వచ్చినాడు, వీడికి దారి చూపించాలి అంతే అనుకున్నాడు గురువు. వెంటనే వీడిని రక్షించాలి కదా, మీరే శరణ్యం అంటూ కాళ్ళ పడినప్పుడు ఆయన చెవులో ఒక మంత్రం చెప్పాడు, ఈ పని చేయిరా వాడు బాధ తొలుగుతాదిరా అని. అమ్మ బాబోయ్ అనుకున్నాడు, వెంటనే వెళ్లాడనమాట. ఈ బావిలో నుంచి నీళ్లు చేదరాని అడిగా తీరేసి ఆవేశంగా కూర్చున్నాడు, ఈ రోజు వీడిని తినేవచ్చు మనము అనేసి వెంటనే వచ్చాడనమాట. ఎక్కడికి వెళ్ళావు పని అన్నాడు. నీకు పని లేకుండా పోవడం ఏంటి రా, ఇటు రారా అన్నాడు. ఒక పెద్ద తాటాకి దగ్గరికి తీసి తాటి చెట్టు దగ్గర తీసుకెళ్లాడు. ఇదిగో తాటి చెట్టు ఎక్కువ అన్నాడు. ఎక్కాడు, ఎక్కిన తర్వాత అక్కడి నుంచి పని అన్నాడు. దిగో అన్నాడు అనమాట. దిగాడు, మళ్ళీ పని అన్నాడు. ఎక్కువ అన్నాడు, ఎక్కినాడు, దిగు అన్నాడు. చూసినావా, నీకు రెండే రెండు పనులు చెప్తున్నాను, ఒకటి చెట్టు ఎక్కడం మరొకటి దిగడం. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత నా దగ్గరికి రారా అన్నాడు. ఈ రోజు వరకు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, వేరే పని అంటూ ఏమీ లేదు. వీడు తప్పించుకున్నాడు. కొన్నాళ్ళయ్యేటప్పటికీ ఈ రాక్షసుడు విసిగిపోయాడు. మళ్ళీ పని అడగడానికి లేదు, ఈ పనికే ఈయనకు సరిపోయింది. నైనా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతానని ఏమని అడిగా, పని అని చదవు కదా అని అడగనే. సరే వెళ్ళిపో అన్నాడు. వీడు సుభిక్షమైపోయినాడు, రాక్షసుని పంపించేసినాడు. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పడానికి వచ్చినామంటే ఈ మనసు అనేటువంటిది ఆ రాక్షసుడు వంటిదన్నమాట. దీనికి మనం ఏదైనా పని ఇవ్వకపోతే ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్, అది మనల్ని మింగేస్తుంది. కనుక ఆధ్యాత్మికం అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి పనిని ఈ మనసుకి ఇచ్చేశామనుకోండి, అది అందులో ఆ తోటలో మేస్తూ ఉండిపోతుంది పరమానందాన్ని పొందుతూ. ఇంతటి మహత్తరమైన బృహత్తరమైనటువంటి కార్యక్రమము మీరు పాలు పంచుకున్నారనేటువంటి సంగతిని ఇక్కడి నుంచి బస్సు రైలు ఎక్కడంతోనే మర్చిపోకుండా ఇదే విషయాన్ని మననం చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్లు అయిన వాళ్లు అందరికీ కూడా దీన్ని చెబుతూ ఉన్నారంటే ప్రతిరోజు ఇలాంటి ఒక సత్రయాగం ఒక యజ్ఞం మీరు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఆ పరమాత్ముడు మీకు ప్రసాదిస్తాడు అని మాత్రం మీరు విశ్వసించవచ్చునండి. దానికి మానసిక పూజకు కుండీలక్కర్లేదు, అవి సక్కర్లేదు, పుల్లలక్కర్లేదు, అగ్ని కూడా అక్కర్లేదు. మానసికంగా ప్రతినిత్యము మీరొక సత్రయాగం చేసుకునవచ్చును. గురుగారిని అలా మనసులో తలుచుకోవడం కూర్చోవడం అంతే. మా స్వాములందరికీ చెప్తూ ఉంటాం, శబరిమలకి పోయి తిరిగి రాగానే జనవరితోనే దానికి స్వస్తివాక్యం పలికేసి మీ మీ సొంత పనుల్లో దిగిపోతారు. ఆ పరమాత్ముడు మహాయజ్ఞం చేసిన మీకు తత్ఫలితాన్ని ప్రసాదించాలంటే మీరు ఆయన్ని మర్చిపోతే ఎక్కడి నుంచి ఇస్తారు? కనుక ప్రతిరోజు మాల వేసుకున్నట్టుగా, మండల దీక్ష చేసినట్టుగా, ఇరుముడి కట్టుకున్నట్టుగా, వనయాత్ర చేసినట్టుగా కొండలు కోనలు వాగులు వంకలు ఇవన్నీ దాటి దాటి ఆ పంప దాటి ఆ సన్నిధానం చేరి ఆ స్వామివారి సన్నిధానం చేరుకున్నట్టుగా తలుచుకోండి. మామూలు శారీరకంగా వెళ్తే ఆ ఎంట్రన్స్ వరకే మీకు అనుమతి ఉంటుంది, అక్కడి నుంచి నెట్టేస్తారు. మానసికంగా మీరేం చేయొచ్చు, నేరుగా గర్భాలయంలోకి వెళ్లొచ్చు, ఆ స్వామివారి పాదాలు తాకి నమస్కారం చేయొచ్చు, మీరు తెచ్చుకున్న ఆజ్యముతో ఆ స్వామివారికి స్వయాన అభిషేకం చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు అడ్డగించుకోరండి. అదే మాటే ఇప్పుడు కూడా మీ ముందర పెడుతున్నాం. ఇదే యాగాన్నే ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం మీ ఇంట్లో మీరు మానసికంగా చేసుకొని సంవత్సరం పొడుగునా ఈ యజ్ఞ ఫలితాన్ని మీరు పొందవచ్చును. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కావలసిందల్లా అక్కడ కర్ణ మహారాజాకు అర్జున మహారాజాకు జరిగింది. విశేషమేమిటి? దానం చేయడానికి వస్తువు కావాలనా మనసు కావాలనా అనేటువంటి ఉదాహరణలో ఏమి కావాల్సి వచ్చింది? మనసు ఉంటే చాలు. అలాగే ఈ యాగాన్ని అనునిత్యం మీరు పాటించడానికి యజ్ఞగుండం కావాలైనా వస్తు సామగ్రీలు కావాలైనా నిండు మనసు ఉంటే చాలు. మానసికంగా మీరు అక్కడ యజ్ఞం చేస్తూ ఉండగా మాస్టర్ గారు మీ మనసుకు వచ్చేస్తారు. ఎందుకంటే బిడ్డలు కావాలంటే తల్లిని తలుచుకోకుండా ఉండొచ్చునేమో కానీ తల్లి తన బిడ్డలు అమెరికాలో ఉన్నా చైనాలో ఉన్నా ఇండియాలో ఉన్నా అడవిలో ఉన్నా కూడా ఆ బిడ్డల తలంపు మాని ఉండదట ఆ తల్లి. అలాగే మాస్టర్ తన పరివారాన్ని మర్చిపోయి ఎప్పుడు ఉండరండి. మీరు అనుకోవాల్సిందే మీ మనసుకు వస్తారు, హితబోధ చేస్తారు, మీకు పరమానందాన్ని కలిగించడం కొరకే కంకణం కట్టుకున్న వారన్నమాట మహానుభావులు. కాబట్టి మీరు తలుచుకోకపోతే ఎవరిది నష్టం? తలుచుకోని వారిది. కాబట్టి ఈ క్షణము నుండి ఈ యజ్ఞ యాగాదులను మనసు నుంచి వీడకుండా తలుచుకుంటూ ఉండడం వల్ల లాభమేమిటో తెలుసండి. మాస్టర్ గారు మనసుకు వస్తారు, మనం ఉద్ధరింపబడతామనే దానికన్నా ఎదటివాడి మీద మనం పోసేటువంటి నిందలు, ఎదటివారు మన మీద పోసేటువంటి అపవాదులు ఇవన్నీ మనకు అంటకుండా స్వయం ఆనందానికి మనల్ని తయారు చేసి పెడతాది. అక్కర్లేని బెడదలు వచ్చి పడదు, అక్కర్లేని బెడదల్లో మనం చిక్కుకోము. ఇదండి ఈ మూలాన మనకు దొరికేటువంటి సన్మానం. మరి మహాతల్లి అమ్మ గాయత్రి మాత ఊరుకుంటుందా? ఇంత పెద్ద యజ్ఞం చేసిన వాడికి నేనేమైనా చేసి తీరాలి అంటూ ఆమె సంకల్పానికి మనం తలుచుకునేటువంటి ఆ మానస పూజ అనునిత్యం మన గృహశోభగా మారి మన ఇంటిల్లిపాది ప్రశాంతతను సమకూర్చి పెడతాది ఆ 24 అక్షరాల మహాతల్లి. ఇది అనుభవరీత్యా మీరు పొందడంతో ఈ అనుభవాలను తక్కిన వారులకు కూడా చెప్పేటువంటి వారవుతారు. శబరిమల యాత్రలో మేమంటూ ఉంటాం, ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల. మనసు అనేటువంటి అడవి, ఆ అడవిలో ఒక శబరిమల ఉంది. ఆ శబరిమలను మీరు కనుక్కున్నారంటే అందులో అయ్యప్ప ఉంటారండి, వెతకడం మొదలు పెడతారు. అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అనడానికి బదులు నామస్మరణ రాయండి అనేసినామనుకోండి మిగతా పనులు చేయడానికి వాడికి సమయం లేకుండా పోతాయి. అలాగే దుష్ట తలంపులన్నీ మీరు వీడి ఉండండి అని మేము చెప్పడం లేదు. ఈరోజు జరిగినటువంటి ఈ యజ్ఞాన్ని తలుచుకుంటూ ఉండండి అంటున్నాం. అప్పుడు ఏమైపోతుంది? మిగతా ఆలోచనలు మనసులో వచ్చేదానికి ఆస్కారం ఉండదు. చెడుని చూడొద్దు అని ఎవరు మనల్ని ప్రబోధించలేదు. మహాత్మా గాంధీ కూడా అన్నారు, చెడుని చూడొద్దు, కానీ మంచిని పెంచుమన్నా దేశాన్ని ప్రేమించుమన్నా అన్నారు ఒక కవి. మంచిని మీరు మనసులో అనుకోగానే చెడుకు అవకాశం ఉండదు. స్విచ్ వేయగానే రాత్రిపూట లైట్ వెలుగు రాగానే చీకటి నేను వెళ్ళిపోతాను టాటా అన్నది అది పాటుకు వెళ్ళిపోతాయి. నేను లైట్ వేశానే వెలుగును రమ్మనని చీకటి ఇంకా పోలేదే అని ఆలోచించబడలేదు అది టాటా చెప్పేసి వెళ్ళదు. అలాగే అజ్ఞానం అనేటువంటి అంధకారము జ్ఞాన సమృద్ధి అనేదానికి దగ్గరకు చేరగానే ఎలా యజ్ఞగుండం నుంచి వచ్చేటువంటి ఉష్ణము మన శరీరంలో ఉండేటువంటి చలిని ఎలా పారదొరులుతుందో అదేవిధంగా మన మనసులో కలిగినటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతే మిగిలేదు సుజ్ఞానమే. ఆ సుజ్ఞానములో మనకు కనిపించే వారందరూ కూడా అసమదీయులుగానే ఉంటారే తప్ప ఒకరు కూడా తసమదీయులు ఉండరండి. నీకు గిట్టని వారెవరో చెప్పు అన్నారు. నాకు నేనే గిట్టని వారిని, మిగతా వాళ్ళందరూ నాకు అయిన వాళ్లేనండి అన్నారు. అంటే నా మనసులో ఉండేటువంటి వారు మంచివాడు కాకుండా పోవడం వల్ల వాడు నాకు గిట్టని వాడైపోతున్నాడు. నేను నా మనసుని నా ఆధీనములో గాని పెట్టుకుంటే కనిపించే సమాజంలో ఉండేటువంటి వారందరూ కూడా మంచివారే. ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరిపించాలనే సంకల్పం మాస్టర్ గారికి ఉన్నది. ఇప్పుడు మీరు వచ్చినట్టుగానే ఇంకా మీ వాళ్ళందరినీ కూడా ఇందులోకి రమ్మనండి. పిలుచుకురావడం వరకే మీ బాధ్యత, ఆ తర్వాత వాళ్ళు నలుగురికి చెప్తారు. ఇందాక అన్నాను చూడండి, ఒక కుర్రవాడు ఉంటాడు, ఆ అగ్ని అట్లా తాకేదంత వరకే ఆ తల్లి కంట్రోల్ చేస్తారు. ఒకరోజు తల్లి అటు పోయినప్పుడు ఆ స్టవ్లో చేయి పెడతాడు, కాల్చుకుంటాడు. ఆ తర్వాత ఆ తల్లి వాడిని లెక్క చేయదు. వీడక్కడ కూర్చొని మామా ఊ, తాత ఊ, బాబాయ్ ఊ అనేసి వాడు మిగతా వాళ్ళకి హెచ్చరిస్తారు. అలాగే ఇక్కడ మీరు పొందినటువంటి ఆనందాన్ని మీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఇక్కడికి పిలుచుకురండి. ఆ తర్వాత ఇక్కడ పొందినటువంటి ఆనందాన్ని గురించి వాళ్ళు 10 మందికి చెప్పేవాళ్ళు అవుతారండి. అది వాస్తవం. ఎప్పుడో ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అన్నారు. ఎక్కడెక్కడో ఉండేటి వాళ్ళందరూ ఒక యజ్ఞ సదస్సులో వేదికలో మనమందరం ఒకటవ్వడం దానే ఒక కులస్థులైపోయినాం, ఒక మతస్థులైపోయినాం, ఒక కుటుంబీకులైపోయినాం, తదేక మనస్తత్వం కలిగిన వాళ్ళైపోయినాం, తేడాలేని ఆలోచన కలిగిన వాళ్ళైపోయినాం, మనసు నిండా భగవన్నామ స్మరణతో ఇక్కడి నుంచి వీడు కోల్పుచ్చుకుంటాం. తదుపరి కూడా వారన్నట్టుగా ఇక్కడ దాకా మనం చేసుకున్నాము, మళ్లీ ఇంకొక సత్రయాగంలో మనం యజ్ఞకుండంలో కూర్చున్నప్పుడు అనుకుంటామలే అనుకోకుండా అనునిత్యం గాని దీన్ని మీరు ప్రార్థనా రూపంలో గాని చేసుకుంటూ వచ్చారంటే ఈ సాధన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క మాస్టర్గా తయారు చేస్తుంది. మాస్టర్ గురు అంటే ఎంతటి వారు అనేటువంటి ఒక వేదికలో ఒక చర్చ నియాంశమైనటువంటి ఒక సదస్సు జరిగిందండి. గురు ఎంత విశిష్టత కలిగిన వారు, గురు ఎంతటి విశిష్టత కలిగిన వారు అనేటువంటి తర్కవాదంలో ఒక సదస్సు వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు వారి వారి గురువుల గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చారండి. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక ఆయన గురువుని చమంతక మణికి సమానమండి అన్నారు. చమంతక మణికి సమానంగా తన గురువుని ఆయన అభివర్ణించారండి. అందరూ తప్పట్లు తట్టారు, ఆహా చమంతక మణికి సమంగా తన గురువుని ఆయన పోల్చుకున్నారు కదా అని. వెంటనే నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉపమానం సరిపోలేదండి అన్న. అదేమిటండి, చమంతక మణికి సమానంగా తన గురువుని ఈయన అభివర్ణించారు, ఈ ఉపమానం సరిపోలేదంటారు ఏమిటండి అన్న. ఒక్కసారి ఆ చమంతకమణి యొక్క విశిష్టత ఏమిటో చెప్పమనండి వారిని అన్న. చమంతకమణి అంటారా, మహాభారతానికి మంచి పేరు తెచ్చిపెట్టింది, శ్రీకృష్ణుల వారి చేతిలో ఉండేది, అది తనని తాకిందాని ఎలా బంగారం చేస్తాది, దాన్ని అలా తాకకుండా ఉంచేసినా కూడా ఒక దినానికి ఒక వీధుడు బంగారాన్ని అది ఈయన పెడతాది, అంతటి విశిష్టత నిండినదండి చమంతకమణి. ఆ చమంతకమణికి సమమైనటువంటి వారు గురు అన్నాడు. సరిపోలేదండి ఉదాహరణ అన్న. అదేమిటండి అన్నారు, మీరన్నట్టుగానే ఒప్పుకుంటాం, అది తనను తాకిందానల్లా బంగారం చేస్తాది, అలాగే ఉంచేస్తే వీధుడు బంగారాన్ని ఈంతాది, కానీ తనలాంటి ఇంకొక చమంతకమణిని అది తయారు చేస్తుందా అడగండి అన్న. ఆయనకు అర్థమైపోయింది, కానీ గురువు అంతటి వారు కాదండి, తనంతటి వారిని తయారు చేస్తారు, తనకంటే గొప్పవారిని కూడా తయారు చేయగలిగిన వారండి గురువులు. కాబట్టి చమంతకమణి 100,000 చమంతకమణి అయినా వారికి సరిపోరండి. గురువుకు గురువే చాటి, తస్మాత్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని. సకల దేవతలందరూ కూడా 4వ స్థానంలో ఉండేటువంటి భగవంతుడు కూడా తనల్ని గురువుగా చెప్పుకోవడానికే ఇష్టపడుతున్నారండి. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవగీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారండి. ఆ కృష్ణుడు ఏమనుకున్నాడు, నేను జగద్గురువుని అనుకున్నారు. మరి పరమేశ్వరుడు గురవే సర్వలోగానాం భిషజే భవరోగిణాం, భవరోగంలో ఉండే వాళ్ళందరినీ నేను భవరోగం నుంచి మాపు చేసేటువంటి గురువుని నేను. భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం, సకల విద్యలకు నిధి వంటి వాడు శ్రీ దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్యానంతో అందరికీ తన జ్ఞాన సమృద్ధిని కలిగించేవాడు. ఆ పరమేశ్వరుడు కూడా తనల్ని గురువుగానే తలుచుకున్నారు, గురువుగానే చెప్పుకున్నారు. కనుక గురువుకు చాటి గురువే. కనుక ఈ దినం మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి తెలుసుకున్నాము అనేదాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే, ఈ దినం చేసినటువంటి ఈ కర్తవ్యాన్ని, ఈ కర్మను మనం మననం చేస్తూ ఉండాలి అనేటువంటిదే ఇందులో సారాంశం. అలా మీరు మననం చేస్తూ ఉండగా ఈ దినం ప్రక్రియ ప్రకారం మీరు చేసిన హోమ సారము, హోమ ఫలితము అనునిత్యం మీకు అందుతాది, గురు కటాక్షం మీకు పరిపూర్ణంగా ఉంటాది అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.
ఈ అమ్మాయితో మంచి వాళ్ళు వచ్చింది, ఆ రాక్షసుడు చెప్పాలి, ఈ అమ్మాయి చూసుకో బాబు, అవక్కర్లేదు పేరు చెప్తాడు. యజ్ఞోపవీత సంస్కారం తర్వాత రైట్
మాతా రాజేశ్వరి రావాలా అమ్మగారి పుస్తకం అంటుంది చేతుల రాజేశ్వరి ఆవిడ
మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి, కళ్ళు మూసుకుని మీరు అది నేర్చుకోండి. ఎప్పుడు కూడా మీరు యజ్ఞస్థలంలో మీకోసం వచ్చారు, వాళ్ళెవరో ఏం చేస్తే మీకేంటి, ఏకాగ్రత, కళ్ళు మూసుకుని పనున్నవాళ్ళు సరే పని చేసుకోండి, ఏకాగ్రత ఉంచుకుని శాంతంగా దిగుతూ ఉన్నటువంటి శక్తిధారలు తీసుకోండి. పని ఉంటే పని చూసుకోండి, లేకపోతే మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, నడువు తిన్నగా ఉంచుకోండి. అనంతమైనటువంటి శక్తిధారలు హిమాలయాల నుంచి వస్తున్నాయి, ఆ స్పర్శ అనుభూతి చెందండి. నువ్వు పని చెప్పారు కదా, నీ పని ఒకరికి ఇస్తావు తీసుకొస్తావు, ఇస్తావు
అంతే కదా, అదే అది కావాలి అండి, అన్ని మొత్తం భారీ కదా, కరెక్ట్. ఇది మాకు అనుభవం ఉంది. ఇప్పుడు ఇప్పుడు తిరుమల ఎప్పుడు తిరుమణం ఇప్పుడు తిరుమణం డ్రాయింగ్ రావాలి, ఇప్పుడు గ్రామర్ ఇప్పుడు ఇప్పుడు తిరుమణం అప్పుడు తిరుమల
ఇప్పుడు అట్టి తిరుగు
అది కందా రైట్
మిందిగా కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ ఉండండి, ఎగ్గకుండా వైపు ఇంకా తిరగకండి. మన భారతీయ సంస్కృతిలో సంస్కారాలకి చాలా ప్రముఖ పాత్ర ఉంది. 16 సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు సంస్కారాలన్నీ మర్చిపోయాం మనం, ఒక వివాహ సంస్కారమే మనం చేసుకుంటాం సంస్కార పద్ధతుల్లో చాలా చోట్ల. కానీ సంస్కారం అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంస్కారం జరిపించుకున్నప్పుడు మీరు ద్విజత్వాన్ని పొందుతారు, రెండో జన్మ వస్తుంది మీకు. బ్రాహ్మణత్వం గురించి నేను మాట్లాడుతున్నా, జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఈ షోడశ సంస్కారాలలో చాలా ముఖ్యమైన సంస్కారం ఏమిటి అంటే ఉపవీత సంస్కారం, యజ్ఞోపవీత సంస్కారం. అంటే ఏంటి, మీ జీవితం యజ్ఞమయంగా మారుతుంది అని. అంచేత కొంతమంది పేర్లు ఇచ్చి మేము యజ్ఞోపవీత సంస్కారం చేసుకుంటామంటే నాకు స్వామీజీ చెప్పిన కథ గుర్తొచ్చింది, సంఘటన అర్జునుడు కర్ణుడికి మధ్య. అంచేత ఇద్దరే ఎందుకు యజ్ఞోపవీతం సంస్కారాలు చేసుకోవాలి, ఎంతమంది చేసుకోవాలి, అందరూ కదా. అంచేత యజ్ఞోపవీత సంస్కారానికి నాకు ఆ పనిముట్టు లేదండి, ఇది లేదండి, మేము అది తెచ్చుకోలేదండి, ఇది తెచ్చుకోలేదండి అంటే స్వామీజీ ఏం చెప్పారు? మీరు శబరిమల యాత్రకి ఫిజికల్ గా వెళ్లినా గర్భగుడిలోకి వెళ్లలేరు, కానీ మీరు ఇంట్లో కూర్చొని వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంతసేపు ఉంటారు అక్కడ? మీ ఇష్టం. అర్థమైంది కదా? అంచేత వస్తువులు ఉన్నాయా లేదా కాదు ముఖ్యం, అది ఒక సంకేతం మాత్రమే. మీరు దాన్ని ఆచరిస్తున్నారా లేదా అని. చాలా చోట్ల నేను యజ్ఞోపవీత ఆ సంస్కారం అది జరిగిన వాళ్ళని 20-30 ఏళ్ల తర్వాత చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆ యజ్ఞోపవీతాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటారు. మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే వీపుకు దురద పెట్టినప్పుడు. యజ్ఞోపవీతం కంటే మంచి వస్తువు ఉండదు, దానికి యజ్ఞోపవీతం. ఇంకో ముఖ్యమైన పని చేసే చాలా ఇంపార్టెంట్ ఏమంటారు, తాళాలు అవి ఉంటే దానికి కట్టుకుంటారు. అంటే మామూలుగా యజ్ఞోపవీతం వేసేటప్పుడే పర్మిషన్ ఇచ్చేట, 3 ముళ్ళు ఉంటాయండి, నేను 1 తాళమే పెట్టుకున్నాను, ఇంకా 2 తాళాలు ముళ్ళు వేసుకోవచ్చు అని. అందుకోసం మనం చేసుకోము, అది ఒక సంకేతం మాత్రమే. అంచేత అందరూ చేతులు పైకెత్తండి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు యజ్ఞోపవీతంతో పాటు చేతులు పైకెత్తుతారు, మిగతా వాళ్ళు మనస్సుతో పైకెత్తుతారు. అందరూ చేతులు ఎత్తండి. ప్రపంచంలో ఈ యజ్ఞోపవీతము 5 యజ్ఞాలకి మీకు నాంది పలుకుతుంది. దానికి టెక్నికల్ గా ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞాన యజ్ఞ అంత రకరకాలుగా అంటారు. కానీ మనము ఈ యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటున్నాము అంటే, మనలో ఉన్నటువంటి 5 తత్వాలు కూడా సక్రమమైన మార్గంలో, 5 తత్వాల నుంచి 5 ప్రాణాలు, 5 ప్రాణాల నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల నుంచి 5 కర్మేంద్రియాలుగా మార్చుకుంటున్నాం. దీనికి ఆ శక్తిధారను దీనిపైకి ప్రసరింపజేసుకుంటున్నాం. చేతుల పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి. ఓం పృథ్వీ దేవతాయై నమః. యజ్ఞశాలలో 2 ముగ్గురు ఉన్నారా? గట్టిగా అందరూ ఓం పృథ్వీ దేవతాయై నమః. నేను చెప్తున్నప్పుడు మైక్లో చెప్తాను, నాతో పాటు చెప్పేవాళ్ళు దయచేసి మైక్ను ఉపయోగించుకోకండి. ఓం పృథ్వీ తత్వాయ నమః. ఈ రోజు నుంచి నేను క్షమ సహనము నా జీవిత విధానంగా మార్చుకుంటున్నాను. ఇది వినండి. ఇంకా క్షమ అంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళని క్షమించేయటం. కానీ ఎదుటి వాళ్ళని క్షమించేయటానికి ఇంగ్లీష్లో ఫర్ గివ్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళిపోగానే ఇవాళ ఇప్పుడు నేను చెప్పింది మీరేం చేస్తారు? ఇంగ్లీష్లో ఫర్ గెట్, మర్చిపోతారు కదా. మర్చిపోకుండా ఉండటానికి ఈ పదానికి ఇంకో అర్థం జ్వాలాకుల్ మహర్షి చెప్పాడు, ఫర్ గెటింగ్ సంథింగ్ యు గివ్ సంథింగ్. Forget, forgive. అంచేత క్షమించటం అనేది మీకు వస్తుంది. మీకు మీరు చేసినటువంటి అనేక కూడని పనులకి క్షమాపణ ఎందువల్ల వస్తుంది అంటే మీరు ఇతరులను క్షమిస్తారు కనుక. మరి మీరేం చేయాలి? ఎలాంటి పరిస్థితులు ఉన్నా దాన్ని సహనంతో చేయగలగాలి, ఓర్పు తెచ్చుకోవాలి. ఇది మొదటి లక్షణం మరియు యజ్ఞోపవీతం ద్వారా తెచ్చుకుంటున్నారు. పృథ్వీ తత్వము మూలాధారం దగ్గర ఉంటుంది. ఈ టెక్నికల్ వర్డ్స్ వినండి, పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మీలో ఉన్నటువంటి పృథ్వీ తత్వము ఎప్పుడు జాగృతం అవుతుంది అంటే మీ నిత్య జీవితంలో క్షమ సహనము ఈ 2 రావాలి. తర్వాత 2వ మంత్రానికి వెళ్తున్నాం. ఓం వరుణ దేవతాయై నమః. ఈ వరుణ దేవత మనకి 2 లక్షణాలు ఇవ్వాలి. వరుణ దేవత యొక్క జలతత్వ యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కింద వైపు ప్రవహిస్తుంది. అంచేత మీరు మీకంటే కిందని ఉన్నవాళ్ళు ఎవరో చూసుకోండి, వాళ్ళకి సహాయపడాలి. ఎలా సహాయపడతారు? నీరు ఆ కిందకి వెళ్ళాక అక్కడున్న బీజాలలో ఉన్నటువంటి శక్తిని అంకురింపజేస్తుంది. అంచేత ఆ జలతత్వం మనకంటే కిందనున్న వాళ్లలో వాళ్ల బీజాలలో ఉన్నటువంటి మంచి భావనలు నేను ఉద్ధరింపజేస్తాను. ఇది లక్షణం, మీరు స్వీకరించండి. మొదటిది క్షమాసమ సహనము, రెండవది నాకంటే కిందన్న వాళ్ళకి సహాయపడుతూ ఉంటాను. కానీ సహాయపడటం అంటే ఆ రోజు వాళ్ళకి ఆకలిస్తే అన్నం పెడితే ఆ సహాయం మళ్ళీ ఇంకో 6 గంటల తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. కానీ వాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంకురింపచేయగలిగితే వాడు అనేక మందికి సహాయపడగలుగుతాడు. కనుక జలతత్వము ద్వారా మేము ఇతరులకి సహాయం చేస్తాము, ఇతరులలో ఉన్నటువంటి సద్గుణాలను ప్రోధి చేస్తాము. రెండు మంత్రాలు చదివారు మీరు, ఓం పృథ్వీ ఓం వరుణ. మూడో దానికి వస్తారు మణిపూరం చక్రానికి. ఓం అగ్ని దేవతాయే నమః. మొత్తం వేదాలు అగ్ని మీదే ఆధారపడి ఉన్నాయి. వేదాలలో ఉన్నటువంటి సూక్తాలలో 78 సూక్తాలు అగ్ని మీదే ఉన్నాయి. మొదటి సూక్తము కూడా అగ్ని మీదే ఉంది. ఈ అగ్ని ఏం చేస్తుంది? అగ్ని మీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్న ధాతమం. ఎవరైతే ఈ అగ్నిని సమానంగా ఉపయోగించుకుంటాడో రత్నాన్ని ఇచ్చేస్తుంది అది మీకు. ఇందువల్ల ఇవ్వగలుగుతుంది, అగ్నితో సంపర్కం పొందినప్పుడు అగ్ని ప్రతిదాన్ని తందానలాగా మార్చేస్తుంటుంది. ఆఖరికి నల్లటి ఇనుము అక్కడ వేసినా కూడా అగ్నిలో ఉంటే అది అలాగానే ఉంటుంది. అగ్నికి ఉండేటువంటి ఇంకో లక్షణం ఏంటి? అగ్నికుల్ల గీసి మీరు కింద వైపు పెట్టినా అగ్ని ఎటు వెళ్తుంది? పైవైపుకి వెళ్తుంది. అగ్ని ఎప్పుడూ కూడా ఊర్ధగమనం చెందుతూ ఉంటుంది, ఇతరులకి దారి చూపిస్తూ ఉంటుంది. అంచేత ఈ అగ్నిదేవతని మీరు ఆహ్వానించుకున్నారు మీ యజ్ఞోగ గీతంలో. ఈ అగ్నిదేవత మీకు ఏమిస్తుంది? ఉత్సాహాన్ని ఇస్తుంది, సక్రియతను ఇస్తుంది. ఉత్సాహము సక్రియత. ఉత్సాహం ఇస్తుంది అంటే ఎవరైనా నీ దగ్గరికి వస్తే నువ్వేం చేయగలవరా అని శల్యశారథం చేయకుండా, నేను పారిపోతాను ముర్రో అనేవాడి చేత యుద్దం గెలిపించగలిగేటటువంటి వాక్శక్తి. మీకు అర్థమవుతుందో ఎవరితో చెప్తున్నాను? కృష్ణ సారథ్యం అవుతుంది మహాభారతంలో, ఇంకోటి శల్య సారథ్యం ఒకటింది. ఖచ్చితంగా అర్జునుడిని గెలిచి తీరుతాడు అనేవాడు ఓడిపోయాడు. నేను అసలు యుద్దం చేయను ముర్రం అనేటటువంటి వాడు వాడికి తెలియకుండానే గెలిచిపోయాడు. ఈ సక్రియత ఉత్సాహము నేను నాలో పెంచుకుంటున్నాను. మళ్లీ గుర్తు చేసుకోండి, మీరు యజ్ఞోపవీత సంస్కరింపబడాలి. ఇక్కడి నుంచి మీ జన్మ మారిపోయింది. ఇక్కడి నుంచి మీరు లేచి వెళ్ళాక ఈ లక్షణాలు మీలో పెంచుకుంటూ ఉండాలి. మొట్టమొదటి ఏం చెప్పానో అర్థమైంది కదా? క్షమ సహనం. రెండోది ఏం చెప్పాను? సహాయపడటం, వాళ్ళకి సద్గుణాలు పెంపొందించటం. మూడోది ఉత్సాహము సక్రియత అగ్నితో వస్తుంది. ఇంకా ఐదోది ఓం వాయుదేవాయ నమః. వాయువు యొక్క ముఖ్య లక్షణం ఏంటి? మనకి ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేయగలం. అంచేత మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ల పళ్ళల్లో ప్రాణం పోయటానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణం పోస్తేనే సరిపోదు, వాయు ఇంకో పని కూడా చేస్తుంది, సుగంధాన్ని మూసుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అంచేత ఇలాంటి సుగంధాల్ని ఈ మంత్రాలయంలో మీరు పొందినటువంటి సుగంధాలని, ఈ మంత్రాలలో మీరు పొందినటువంటి జీవనీ శక్తిని ఇతరులకి అందజేస్తాను. అంచేత మీరేం అందజేస్తారు? జీవనీ శక్తిని ఇతరులకు అందజేస్తారు, ఇతరులకి ఆనందకరమైనటువంటి వార్తలు చెప్తారు. ఓం వాయుదేవాయ నమః. జీవనీ శక్తి సుగంధాన్ని, మంచి జ్ఞానాన్ని అందజేస్తాను. ఐదోది ఓం ఆకాశాయ నమః. మీరు కొంచెం శిరస్సు వెనక్కి ఉంచి ఖేచరి ముద్ర వేయండి. ఖేచరి ముద్ర అంటే ఏదో గాభరా పడక్కర్లేదు, నాలిక అన్నిటికి తగిలిస్తే చాలు. అలాగే ఉండి చెప్తోందండి వినండి. ఈ ఆకాశం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే శబ్దము. అన్ని శబ్దాలకి ఆధారభూతమైనటువంటి ధ్వని ఓ ఈ ఓంకారనాదాన్ని ఏదైతే సృష్టి సృష్టించిందో దాన్ని నిరంతరము నేను వింటూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ ఓంకారాన్ని చూస్తాను. ఓంకారం అనే మాట లేకపోతే నా గురువుని చూసుకుంటాను, నా ఇష్టదేవతని చూసుకుంటాను. అంచేత సృష్టిని ఉత్పత్తి చేసినటువంటి శబ్దాన్ని నా గురువుని కాని నా దేవతని కాని అందరిలోనూ చూస్తాను. ఇది ఐదు ముఖ్యమైనటువంటి చక్రాలు జాగృతం చేసేటటువంటి గుర్తుగా దీన్ని మీరు వేసుకుంటారు. మళ్లీ ఇప్పుడు మంత్రాలు మాత్రమే చెప్తాను వాటినే, కానీ ఆ భావాల మీద మనస్సులో అనుకుంటూ ఉండండి. ఓం పృథ్వీ దేవతాయ నమః. రెండు లక్షణాలు మనసులో అనుకోండి. ఓం వరుణాయ నమః. రెండు అనుకోండి. సేవ ధ్యానము. ఓం అగ్ని దేవతాయ నమః. ఉత్సాహము సక్రియత. ఓం వాయు దేవతాయ నమః. ప్రాణశక్తిని సుగంధాన్ని. ఓం ఆకాశ దేవతాయ నమః. శబ్దబ్రహ్మాన్ని అందరిలోనూ ఆ దేవత్వాన్ని చూస్తాను. ఇంకా మెల్లిగా ఎడంచేయి పైకెత్తి ఎడంభుజం మీద నుంచి కుడివైపు వచ్చేటట్టు వేసేసుకోండి. ఎడంభుజం మీద నుంచి కింద వైపుకి వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు ఇంకొక మూడు నియమాలు మీరు తీసుకోవాలి. నేను శ్రమశీలతను పెంచుకుంటాను. శ్రమశీలత అంటే అర్థమైంది కదా, ఏదైనా ఒక పని చేయాలంటే మనస్ఫూర్తిగా చేయటం, దానినే నిష్ట అంటాం. రెండోది నేను శ్రద్ధను పెంచుకుంటాను. శ్రద్ధ అంటే ఏంటి, నేను దేని గురించి పనిచేస్తున్నానో దాని మీదే నిరంతరం మనస్సు ఉంటుంది. ఇందాక స్వామీజీ చెప్పారు కదా, పిల్లలు ఎక్కడున్నా అమ్మాయి శ్రద్ధ ఎక్కడుంటుంది, పిల్లల మీదే ఉంటుంది. అంటే ఆవిడ ఏదైనా మత జపాలు చేస్తుందా, కూర్చొని జపాలు చేస్తూ ఉంటుందా? శ్రద్ధ అనేది ఒక భావన. శ్రద్ధామయోయం పురుష యో యు శ్రద్ధ సయేవ సహ. నువ్వెవడిగో నీ శ్రద్ధే చెప్తుంది నువ్వెవడిగో అని. అంచేత ఆ శ్రద్ధ, ఆ ప్రేమను నేను ప్రపంచానికి పంపజేస్తున్నాను. మొదటిదేంటి నిష్ట, రెండవదేంటి శ్రద్ధ. కానీ శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది, అంతా ఉంది, కానీ అది ఎలా చేయాలో తెలియకపోతే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. కనుక మూడవది ప్రజ్ఞ, జ్ఞానము. నేను ప్రజ్ఞను స్వీకరిస్తున్నాను. ఆ మూడు తారాలు మీ మీదకు వస్తున్నాయన్నమాట. అందులో ఉన్నటువంటి దారాలను సూత్రము అంటాం సంస్కృతంలో. సూత్రము అంటే ఫార్ములా అని కూడా అర్థం ఉంది. అంతేత కళ్ళు మూసుకుని మూడు శక్తి ధారల్ని మీరు దింపుకోండి. బొడ్డులో, హృదయంలో, శిరస్సులో సూర్యుడితో లింక్ పెట్టుకోండి. ఇంచేత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ మవ్యయం వివస్వాన్ మనవే ప్రా మనురిక్ష్వాకవే బ్రవి. ఆ ఇక్ష్వాకు వంశము, ఆ సూర్యవంశం పోయింది మనకి. ఆ సూర్యుడితో ఇప్పుడు మీరు సంబంధం పెట్టుకుంటున్నారు. అంచేత ఆ సూర్యుడి నుంచి బంగారు రంగు కిరణాలు, బంగారాన్ని ఊహించుకోండి, బొడ్డులోకి వస్తున్నాయి. నిష్ట పెరుగుతోంది, హృదయంలోకి వస్తోంది, ప్రేమ శ్రద్ధ పెరుగుతోంది, శిరస్సులోకి వస్తోంది, ప్రజ్ఞ పెరుగుతోంది. ఇంకా నిరంతరము కూడా కళ్ళు తెరిచి మీరు ఏం పని చేస్తున్నా, ఈ ఎలక్ట్రిక్ కనెక్షన్ ప్లగ్లో మూడు పాయింట్స్ పెట్టేశారు కల్లా కరెంటు, దాంట్లో కరెంట్ అదే వస్తుంది. నువ్వు మళ్ళీ చూసుకుంటూ ఉంటావా కరెంట్ వస్తుందో లేదా అని? అంటే ఇప్పుడు మీరు లింకప్ అయిపోయారు. ఇంకా జీవితాంతము కూడా మీరు ఆ సూర్యశక్తితో జీవితాంతం అయిపోయి జీవితాంతం రుణపడిపోయి ఉన్నారు మీరు. ఇంకా అది మధ్య మధ్యలో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండటమే ఈ యజ్ఞమయ జీవిత విధానం యొక్క రహస్యము. మీరందరికీ కూడా యజ్ఞోపవీత సంస్కారం జరిగిపోయింది. ఖచ్చితంగా మీ జీవితంలో ఆ మార్పులు రావాలి. ఐదు రెండు పది గుణాలు ప్రజ్ఞ, నిష్ట, శ్రద్ధ. కానీ ఈ శ్రద్ధ మీకు పుట్టుకతోనే వచ్చింది. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్ధం మేషవో స్పృష్ట కామదు. అంచేత మీరు పుట్టినరోజు సంస్కారం చాలా 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 ముఖ్యమైనది. కానీ మన ఈనాటి సంస్కారం ఏమైపోయితే వెలిగించాల్సిన దీపాలు పోయి ఆ రోజు దీపాలు అర్పిస్తూ ఉంటాం. ఆ పని మాత్రం ఎప్పుడూ చేయకండి, దీపాలు వెలిగించుకోండి. ఆ దీపాలు వెలిగించుకోవటం ఉద్దేశం ఏంటి? దీపంలో ఉన్నటువంటి ఒక లక్ష్యం స్వామియే చెప్పారు. దీపం ఎక్కడ చూస్తుంది? ఒకవైపు చూస్తుందా? నిన్న విన్నారు కదా, ఆ దీపం యొక్క అన్ని లక్షణాలు కూడా మీలో ఉండాలి, సకల జ్ఞానము మీలో ప్రవేశించాలి అనేటటువంటి జన్మదిన సంస్కారాన్ని కూడా ఈసారి అందరూ మీరు ఈ సత్రయాగ కులంలోకి జన్మిస్తున్నారు. అంటే జన్మదిన సంస్కారం ఎవరు చేసుకోవాలి అంటే మనం ఏం చేసుకోవాలక్కర్లేదా? నేను చేసుకోవాలి కదా. అంచేత ఈ అద్భుతమైనటువంటి ఈ పూర్ణిమనుడు హిమాలయాలలో కూడా 500 మంది సహస్రార సిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఈ దీక్ష తీసుకుంటున్నారు. వాళ్లతో పాటు మీరు చేస్తున్నారు అంటే మీ యొక్క ఆ గురువుల సత్సాంగత్య యొక్క అనుగ్రహం ఎంతో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కళ్ళు మూసుకుని మీలోకి ఆ 3 సూర్యకిరణాలు ప్రవేశిస్తున్నాయి బంగారు రంగులో. నేను సత్రయాగ కులంలో జన్మిస్తున్నాను, ఈ సత్రయాగ కులం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోండి. పూర్వకాలం దీన్ని గోత్రనామాలు అనేవారు. మన అందరికీ కూడా గోత్రాలు ఉన్నాయి. చాలా మందికి ఆ గోత్రాల ఋషుల పేర్లే తెలియవు. ఋషుల పేర్లు తెలిసినా ఋషులు ఏం చేశారో కూడా తెలియదు. కానీ ఋషులకి మనం తెలుసు కనుక ఈరోజు వాళ్లకి కూడా మళ్ళా మనం మనం అర్పించుకుంటున్నాం. కళ్ళు మూసుకుని అందరూ ఈ ద్విజత్వాన్ని, ఈ నూతన జన్మ దిన రోజుని గుర్తుంచుకోండి. మీరు డైరీలో రాసుకోండి, ఈ రోజు మీరు 12:12 పుట్టారు. డేట్ వేసుకుని దాని హారోస్కోప్ చూసిన వాళ్ళు ఎవరైనా చూసుకోండి, వాళ్ళకి ఒక ముఖ కూడా అర్థం కాదు. ఇంత అద్భుతమైనటువంటి జ్యోతిర్గ్రహ నిష్పత్తి ఎప్పుడూ జరగలేదు. అద్భుతమైన జన్మనే స్వీకరించండి మౌనంగా. ఓం గురుదేవాయ నమః. మరి అగ్ని ప్రజ్వలన చేసి యజ్ఞ కార్యక్రమం ఆహుతులతో ముగించేయండి. అంచేత అందరికీ జన్మదిన సంస్కారం జరిగింది, అందరికీ యజ్ఞోపవీత సంస్కారం జరిగింది. జయ గురు.